ಇಚ್ಛಲಿ ప్రత్యాహార ధారణ ప్రత్యాహారము ఇంద్రియాలకి ఏం కావాలి అసలు ఇంద్రియాలకి ఏం కావాలి అనేటటువంటిది మీరు ఆలోచించటంలే ఇంద్రియాలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయో అక్కడికి వెళ్తున్నాం మనం కన్ను ఏమి చూడాలి అని కాదు ఇంటికి ఏది ఇంపుగా ఉంటే అది చూస్తున్నాం కన్ను ద్వారా ఏమి చూడమని చెప్పాడు అన్ని చోట్ల కూడా సర్వం ఆవృత్య తిష్టది అన్ని చోట్ల కూడా ఉన్నదా ఒకే ఒక ఏకైక అఖండ గురు చేతనత్వమే తప్ప ఇంకేమీ లేదు దాన్ని చూడండి అని కన్నుకి చెప్తే కన్ను ఏం చూస్తుంది వీడు నావాడా ఎవడు మనవాడా కాదా స్త్రీయా పురుషుడా కంటికి ఇంపుగా ఉందా లేదా వాడికి నచ్చుతోందా లేదా అంటే ఏమేమో కంటి ఇటువంటి ఇంద్రియానికి బానిస అయిపోయింది చెవులు ప్రీకన్సీవ్డ్ నోషనే చెవులు ఏది వినాలో అదే వినాలి మిగతాది అది వినకూడదు మీకు అంత కంట్రోల్ రావాలి అది ప్రత్యాహార ధారణ అంటే ప్రత్యాహారము అంటే ఏది దానికి ఆహారమో అది మాత్రమే స్వీకరించాలి ధారణ అంటే అది తప్ప ఇంకేమీ అది పట్టించుకోకూడదు చదువుకునే కుర్రాడు ధారణ చదువు మీద ఉండాలి బిజినెస్ మ్యాన్ యొక్క ధారణ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలో దాని మీద ఉండాలి ధారణ అది అర్థం అవటంలే ఆ పదాలు అయితే మనం వాడేస్తున్నాం కానీ ఇది నిత్య జీవితంలో మీరు 24 గంటలు చేయవలసినటువంటి విధానం ఇది ఏదో ఒకరోజు ఒక పూలు కాదు ఇది ఆహారము కంటిన్యూస్ ప్రాసెస్ ప్రత్యాహారము కూడా కంటిన్యూస్ ప్రాసెసే ఆహారం ఇస్తున్నావు చెవులకి ఆహారం ఇస్తున్నావు రుచికి ఇందాక మొన్న 8వ తారీఖున మంతెన సత్యనారాయణరాజు గారి క్లాస్కి వెళ్ళారట మన రామచంద్రయ్య గారు అక్కడ ఆయన చెప్పాడు ఎలాగైతే 7 రాగాలతో అనేక 7 స్వరాలతో అనేక రాగాలు ఏర్పడతాయో అలాగే 7 రుచులతో అనేకాలు ఏర్పడతాయన్నట్టు ఆయన రుచి కోసం తింటే తప్పు అది శ్లోకాలు భలే లెక్క పెడతాం మనం ఈట్ టు లివ్ లివ్ నాట్ టు ఈటా లివ్ టు ఈటా లివ్ నాట్ టు ఈట్ తినటానికి బతకు బతకటానికి తిను రుచి ఎంత ముఖ్యమైపోయి అవగాహన అయిందా ప్రత్యాహారం లేదు రుచికి బానిస అయిపోయాను రుచికి బానిస అయిపోయి నేను బానిసని అయిపోయానని ఒప్పుకోడవాడు వచ్చిన పెద్ద బాధ అది ఇంచేత ఆ బావిలో నీళ్లు తాగాడు ఇంతా కదా బావిలో అందరికీ అది కరెక్ట్ అనిపిస్తుంది మనం చేస్తాం ఎదిరించగలగాలమ్మా ఇదిక్క మనం కరెక్ట్ మార్గంలో ఉన్నామని తెలిసాక ముందు ఆ మార్గం నుంచి మనం చ్యుతి చెందకూడదు అది అచ్యుత అంటే రథం స్థాపయ మే అచ్యుత ఎక్కడ నేను చ్యుతి చెందిపోతాను మళ్ళా అవర్నో అవర్నో చూసి బాబు నన్ను చ్యుతి చెందనివ్వకు అచ్యుత స్థితిలో ఉండాలి మనం శరీరం పెరిగిపోతూ ఉంటుంది బీపీ వచ్చేస్తూ ఉంటుంది డయాబెటీస్ వచ్చేసి ఉంటుంది కళ్ళు పంచయ్యో చేయదు అయినా కూడా నాలిక పాపం ఎదురు తిరగాల్సిందే మీరు యూ హ్యావ్ టు ఫైట్ ఏ వార్ శరీరం మీద మీరు యుద్ధం ప్రకటన చేయవలసిందే మేము చేయకుండా గురువు అనుగ్రహం పోతుంది అవ్వదు ఏమవుతుందంటే అప్పటికొచ్చినటువంటి నొప్పి పోవచ్చు పోతుంది కూడా పోవచ్చు అంటే పోతుంది కానీ అదే మీరు రిపీట్ చేశారనుకోండి ఏమవుతుంది ఈచ్ సక్సెసివ్ స్టెప్లో ఇంకా 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 కూడా మీరు రోగగ్రస్తులు అయిపోతారు అయినా మనస్సు వెంటనే ఇన్ని రకాలు చెప్పినా కూడా అంటే ఏంటి ప్రత్యాహార ధారణ సాధన జరగటం లేదు మన ధారణ మన మేధస్సులో ఉంటాను బాబు నేను మారాలి నేను ఈ ఆహారం తినకూడదు ప్రత్యాహారణ ఆ తర్వాత వచ్చేది ధ్యాన సమాధులు అంతకుముందు ధ్యాన సమాధి స్థితి అనేది కేవలము ఒక ప్రాక్టీస్ అవుతుంది కానీ అందరూ ధ్యానులే కానీ మరి ప్రాక్టీస్ చేయొచ్చా ధ్యానం వద్దా చేయొచ్చు నువ్వు ఎక్స్పర్ట్ డ్రైవరు కాకపోయినా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కానీ నేను డ్రైవింగ్ ఇవాళ నేర్చుకున్నాను నువ్వు సినిమా హాల్ వదిలే టైంలో తీసుకెళ్ళి శంకర విలాస్ సెంటర్లో కార్ డ్రైవ్ చేస్తానన్నావు అనుకో కుదరదు నువ్వు ఇంటి దగ్గర చేసాము నేను ధ్యానం చేస్తున్నాను ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ మరి నాకు ధ్యానం స్థితి వస్తోంది అని ఎలా తెలుస్తుంది మీకు భూత భవిష్య వర్తమానాలు మీకు అవగాహన అవటం మొదలెడితే లేకపోతే నువ్వు చేసేటట్టు పనులతో ప్రపంచంలో మార్పులు తీసుకుని నీకు ధ్యానం కుదిరినట్టు లెక్క నువ్వు ఒక చిన్న పని ఇక్కడ చేస్తావు శుద్ధిసాయి నాణ్యాలు రగడాయిస్తూ ఉండేవాడు తెలుసు కదా మీకు ఆయన చరిత్ర ఏమన్నాడు ఇది నానాంది ఇదేమో ఇంకోటిది వాడి పేరు చదివి రుద్దేవుడు అక్కడ వాళ్ళకి ఏమయ్యేదో మరి మనకు తెలియదు ఏదో అయ్యేది గ్యారంటీగా అందులో డౌట్ లేదు అయితే చేయమంటే ఎత్తుతుంది అంతే, ఇంకేం అవదు. అసలు వరుసగా అన్ని రోజులు రుద్దలేం కూడా సాయిరుద్దినట్టు. పోనీ అన్ని కాపీ చేద్దాం అనుకుందాం అనుకో, ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ఇదేమో రామకృష్ణ నాణ్యం, ఇదేమో రమణ నాణ్యం, ఇదేమో శారద నాణ్యం, ఇదేమో ఆ రామకృష్ణ నాణ్యం, ఇది విజయలక్ష్మి నాణ్యం అని నేను అనుకుని రుద్దుతాననుకో, రెండు రోజు చేస్తా, రెండు రోజులు చేస్తా, మూడో రోజు ఏమంటాను, నాకు చాలా ఇంపార్టెంట్ పని వచ్చింది, ఐ కాన్ డూ దిస్. ఎందుకు చేయలేవు, నువ్వు వెళ్తూ దారిలో చేయగలవు కదా, నాణ్యం రుద్దటమేగా. జేబులో చేపెట్టుకుని పోనీ 10 మంది ఉన్నారనుకో, జేబులో చేపెట్టుకుని నా నాణ్యాన్ని రుద్దొచ్చు కదా, చాలా ఇంపార్టెంట్. అంటే ఏమిటో అర్థమైందా, ధారణ లేదు అని చెప్పడానికి చెప్తున్నాను నేను. ధారణ అంటే అది ఒకటి, ధారణ చేశాక ఇంకా దాన్ని చేయగలగాలి. కానీ చేసి ధ్యాన స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవడికి అది చెందాలో వాడికి పంపించగలడు. అది నువ్వు చేయగలిగితే, నేను ఇదిగో ఈ పని ఇక్కడ చేశాను, ఈ పని ప్రపంచంలో అక్కడ రియాక్షన్ ఇచ్చింది అని నువ్వు నీకు తెలిస్తే చాలు, నువ్వు ప్రపంచానికి 10 మందికి చెప్పక్కర్లేదు. నీకు తెలిసి ఆ మార్పులు చేయగలిగినప్పుడు ధ్యాన స్థితి వచ్చినట్టే. లేదా తెలియాలి నీకు భూత భవిష్య వర్తమానాలు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతారు వాళ్ళు తెలిసాక మళ్ళీ వాళ్ళకి చెప్పకూడదు తెలిసినట్టు. కానీ వాళ్ళకి చెప్పకుండా ఉండకూడదు. ఈ మానసిక స్థితి ఉంటేనే ధ్యానం సిద్ధిస్తుంది. ఏంటి చెప్పాను నేను అక్కడ మీకు, వాళ్ళు ప్రమాదంలో ఇరుక్కోబోతున్నారు అని నీకు తెలియాలి, లేకపోతే చాలా లాభం రాబోతోంది అని తెలియాలి. చాలా లాభం రాబోతోంది అని తెలిసి నువ్వు ముందే ఆ లాభాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోకూడదు. ముందే వాడి పాపం 10 కోట్ల రూపాయలు రేపు రాబోతోంది అని నీకు తెలిసిపోయింది. ఇవాళే ఓ నోటు రాయించేసుకుని చూడు బాబు రేపు ఏం జరిగినా నీకు అంతా నాకంటే ఉచ్చులో బిగించేసి చేసావు అనుకో, అప్పుడు ఏమైందని అర్థమేను. ఇందుకు మాస్టారు మేము ధ్యానం చేసినా ఫలితాలు రావటం లేదంటే, ఇందుకు ఈ మానసిక స్థితి ఉంది కనుక. ఖచ్చితంగా మనకు వాడికి వచ్చే లాభాలు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయటం చేస్తాం. గురువుల యొక్క మానసిక లక్షణం ఏంటంటే, వాళ్ళు చాలా లాభం పొందబోతూ ఉంటే ముందే వీళ్ళు దూరం చేసేసుంటారు వాడిని, రెండు కారణాల వల్ల. ఒక కారణం ఏంటి అంటే, ఎంత దగ్గరగా ఉంటే ఎంత కాదు అన్న వాడికి వచ్చే లాభం భాగస్వామ్యం వస్తుంది. దూరం చేసుకుంటే రెండు లాభాలు, నిజంగా వాడికి ప్రేమ ఉంటే మళ్ళీ దగ్గర అవుతాడు, ప్రేమ లేదనుకో ఈ వంకతో దూరం అయిపోతుంది. చేత గురువుల యొక్క ఆచరణని అంచనా వేయటానికి ఎప్పుడూ మనం ప్రయత్నించకూడదు. రెండోది ఏంటి, కష్టం ఏదైనా రాబోతుంది అనుకోండి వాడికి, మరి లాభం రాబోతోందని ఎలా చెప్పకూడదు, కష్టం రాబోతోంది కూడా చెప్పకూడదు కానీ చెప్పాలి వాడికి. చెప్తారు, గ్యారంటీగా చెప్తారు, అనేక రకాలైనటువంటి హింట్స్తో చాలా డైరెక్ట్గానే చెప్తారు. షిర్డీ సాయి చరిత్ర పారాయణ నేను అందుకు చేయమంటాను. ఎన్ని రకాలుగా పాజిటివ్ హింట్స్ ఇచ్చాడు, నెగిటివ్ హింట్స్ ఇచ్చాడు, దాన్ని కనుక మేము నిరంతరము పారాయణ చేసుకుంటూ ఉంటే మీకు ప్రకృతి అనేటటువంటి గురువు ఇచ్చే హింట్స్ తెలుస్తాయి. మీరు మళ్ళీ ఓ వ్యక్తిని గురువు అనుకోకండి, ఆ మూర్ఖత్వం ఎప్పుడు పెట్టుకోకండి. వ్యక్తి కూడా మీలాంటి ప్రకృతిలో ఒక భాగమే. నేచర్ చెప్తూ ఉంటుంది మీకు రాబోయేటటువంటి సంఘటనలు ఏంటో, దాన్ని అవగాహన చేసుకుని డెవలప్ చేసుకునేటటువంటి విద్య ధ్యానము. నిరంతరము 24 గంటలు మీరు ఆ స్థితిలో ఉండగలిగితే అది సమాధి. ఇంకా ఆ సమాధి స్థితిలో ఉన్నవాడికి ఇంకా ఈ కింద 7 అక్కర్లేదు. ఏం కింద 7 అక్కర్లేదు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానములు అప్పుడు అక్కర్లేదు. ఈ విద్య అంటే మళ్ళీ గురుచేతనత్వం విద్యే, రకరకాలైనటువంటి పేర్లతో ఇదే విద్యను రకరకాలుగా ప్రాక్టీస్ చేశారు. క్రిస్టియానిటీ కూడా దీని గురించి చెప్తుంది. ముస్లిం అందరు యోగులు ఇదేగా చేసేది. ముస్లిం యోగి దగ్గరికి వెళ్ళినా మనం దీనికోసమే వెళ్తాం, క్రిస్టియన్ యోగి దగ్గరికి వెళ్ళినా దాని దగ్గరికే వెళ్తాం. వాడు ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనం అసలు వాడిని ప్రశ్నించాం, నువ్వు క్రిస్టియన్వా హిందూవా అని అడిగామా, శుద్ధి సాయిని ఎవడైనా నువ్వు ఎవడివని. అలాంటి మానసిక స్థితి మనం తేగలుగుతూ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ప్రపంచమల్లా చాలా అద్భుతంగా మారుతుంది కనుక. ఈ అశ్వమేధ ప్రక్రియలో చాలా తీవ్రంగా మీరు భాగస్వాములు కావాలి. కానీ భాగస్వాములు కావాలంటే ఇదంతా కావాలి మనకి, ఇదంతా నేర్చుకుని చెప్తే లాభం ఎక్కువ. దానికి ఏం చేస్తున్నాను నేను, 40 రోజుల పాటు తిరుపతిలో ఉండిపోయి ఇదే విషయాన్ని ఇప్పుడు మనం చెప్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడు 1 గంటలోనో 15 నిమిషాలు చెప్పేసింది. మీరు 7 రోజుల్లో చెప్పొచ్చు కదా, కానీ చెప్పి మనం ఏం చెయ్యాలి మనుషులకి, ఇది తప్ప నువ్వు ఇంకేది నేర్చుకున్నా నీ జీవితం వేస్టే. ఇది నేర్చుకున్నావు అనుకో, నీ జీవితంలో నీకే ఆనందం కాకుండా 1000 మందికి ఆనందాన్ని కలగజేయగలవు అంతే కదా. ఇంకా ఆ సాధన, ఆ తపన, ఆ ధారణ ఉండాలి మనకి. ఇంకా ఏ గురువు ఇది చెప్పగలడు, మిమ్మల్ని మోటివేట్ చేయగలడు, కానీ దాని గురించి చేయవలసినటువంటి ప్రయత్నాలు మీరు చేసుకోవాల్సిందే. ఆసనాలు ఇంత గొప్పవి, అవి మానసిక స్థితి, మీ శరీర దారుఢ్యాన్ని పెంచుతాయి, అది ఇది ఎంత చెప్పినా ఆసనాలు మీరు వేయాలి. ఆ ఆసనాలలో ఉన్నటువంటి ప్రాణాయామాన్ని మనం ఉపయోగించుకోగలగాలి. ఇలాంటి అనేక రకమైనటువంటి అశ్వమేధ ప్రక్రియలు చేసినటువంటి పూర్వకాలంలో ఉన్నటువంటి పేర్లు నేను చదువుతాను. కరంధమునరైనటువంటి వాడు 1000 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. అంబరీషుడు అనేటువంటి వాడు 1000 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. పృథు అనేటువంటి వాడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. రాజా బలి కూడా అశ్వమేధ యజ్ఞాల పవర్తోనే ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠింపజేసి దేవతలకి కూడా ప్రీతిపాత్రుడయ్యాడు. బలిని రాక్షసుడిగా మనం చూడం, మిగతా వాళ్ళందరూ రాక్షసులే తప్ప బలి ఇంద్రసింహాసనం ఎక్కిన మనం ఇప్పటికి కూడా రాక్షసుడుగా చూడం అతన్ని. ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయాడు, విష్ణువే బలి చక్రవర్తికి ద్వారపాలకుడుగా మారిపోయాడు. అదంతా కూడా దేనివల్ల అంటే ఈ అశ్వమేధ యజ్ఞాలు చేశాడు, చేయించాడు. అలాగే మహారాజు బాహు సాతోన్ ద్వీపమే సాత్ అశ్వమేధ యజ్ఞక్య. ఈ బాహు అనేటటువంటి మహారాజు 7 ద్వీపాలలో 7 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. అలాగే రావణకి ఆతంకకో ధూళి ధూసరిత్కర్ ధర్తీ పర్ స్వర్గక అవతరణ కన్నే వాళ్ళే మర్యాదా పురుషోత్తం భగవాన్ రామ్ కో అశ్వమేధ కా యజన్ కన్నే కి సలహ దేతే హువే లక్ష్మణ నే కహా అశ్వమేధో మహాయజ్ఞ పావన సర్వ పావనాం పావనస్తవ దుర్ఘోషో రోచతాం రఘునందన. రావణ్ను చంపేశాక అన్ని శక్తులను ఏకీకృతం చేయటానికి కూడా మళ్ళా లక్ష్మణుడు రాముణ్ణి అశ్వమేధ యజ్ఞం చేయమని కోరుకుంటూ ఉంటాడు. ఇలాగా చివరిసారిగా మన భారతదేశంలో పుష్యమిత్రుడు, సముద్రగుప్తుడు లాంటి వాళ్ళు అశ్వమేధ యజ్ఞాన్ని చేశారు సుమారు 2000 సంవత్సరాల కిందట. దాని తర్వాత మళ్ళా ఈ అశ్వమేధ యజ్ఞ పరంపర రివైవ్ అవుతోంది. ఈ రివైవేషన్లో లక్ష్యం ఏంటి అంటే వన్ వరల్డ్, భారతదేశము గొప్పదైపోవటం కాదు, భారతదేశముతో సహా మిగతా అన్ని దేశాలు కూడా ఒకటే. ఎల్లలు ఉండకూడదు. ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళాలంటే మీకు వీసా పాస్పోర్ట్లు అవి అక్కర్లే. అలాగా మనం ఏ దేశానికైనా వెళ్ళిపోవటానికి వీసా పాస్పోర్ట్లు లేనటువంటి దేశం లాంటి పరిస్థితి వస్తుంది. రెండోది ఏంటి, వన్ రిలీజియన్, ఒకే సంస్కృతి. భారతదేశంలో కన్యాకుమారి దగ్గర నుంచి మీరు కైలాసం గారు కాశ్మీర్ వరకు వెళ్ళిపోండి, అదే పండుగలు. ఆ పండుగల వెనకాతలు ఉన్నటువంటి కథలు కూడా అవే. భాష మారుతుంది కానీ సాంప్రదాయం మారలేదు. ఎందుకు మారలేదు అంటే ఆ కథలన్నీ కూడా మానవ శరీరానికి సంబంధించినటువంటి కథలే. హిందుత్వం అని కాదు మనం అక్కడ చెప్పుకోవాల్సింది. ఏంటి అంటే అది మానవ శరీరానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు బాగా అర్థం చేసుకోగలిగే దేహం దేవాలయ ప్రోక్త. అంటే అక్కడ హిందూయిజం గురించి మనం మాట్లాడటం లేదు, శరీర ధర్మాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం, ఆ శరీరాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. వన్ రిలిజియన్, దాని తర్వాత ఏంటి వన్ లాంగ్వేజ్, ఒకే ఒక భాష. ప్రకృతిలో ఉన్నటువంటి భాష మౌన భాష, ప్రకృతిలో ఉన్నటువంటి జీవాణువుల భాష. రామకృష్ణ పరమహంస చీమలు మాట్లాడుకునేది కూడా నాకు అర్థం అవటం మొదలెట్టింది అన్నాడు. శుద్ధిసాయి బల్లులు మాట్లాడుకుంటే తెలిసింది అతనికి. ప్రాణుల భాష తెలుసుకోవటానికి కావాల్సినటువంటి చేతనత్వము, ఆ భాష తెలిస్తే మీరు ఎవరేమనుకుంటున్నారో తెలిసిపోతుంది. గురువుల దగ్గరికి వెళ్ళాక మనకు అనుభూతి ఉంది కదా, వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి సర్వజ్ఞుడు అని. ఆ భాష మౌనము నుంచి స్టార్ట్ అవుతుంది, ఆజ్ఞాచక్రంని కేంద్రంగా చేసుకుంటుంది. కనుక ఈ మూడు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవి ప్రధాన లక్ష్యాలుగా మనము చేసేటటువంటి అశ్వమేధ యజ్ఞానికి కోరిక. వన్ వరల్డ్, వన్ లాంగ్వేజ్, వన్ రిలిజియన్. ఏంటా లాంగ్వేజ్? ప్రకృతి యొక్క భాష. చెట్టు ఏం చెప్తోంది మనకి, కైకేయికి తెలుసుట భాష. చాలా మనం తెలుసుకోవచ్చు ఇవన్నీ. తెలుసుకోవటానికి ఉండే ద్వీపాలు ధ్యాన ద్వారా వచ్చేటటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల సమూహాన్ని నిర్మిద్దామనే కోరికతో ఇది చేసుకుందాం మనం. స్వస్తి.